गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भगो देवस्य धीमहि धियो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भगो देवस्य धीमहि धियो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भगो देवस्य धीमहि धियो न प्रचोदयात् గీత యొక్క అంతరార్థాన్ని చదువుకుంటూ మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నది ఏంటి అంటే అనేక అద్భుతమైనటువంటి చమత్కారాలు గీత చదవటం వల్ల జరుగుతాయి అని చెప్తూ ఉంటాం. ఎలాంటి వాళ్ళు సహాయం చేస్తారని చెప్తున్నాడు పురాణాల్లో నారదోర్ధవ పార్షదేహి. నారదులు లాంటి వాళ్ళు, ఉద్ధవుడు లాంటి వాళ్ళు, పార్షదులు అంటే విష్ణువు కాదు విష్ణుత్వము వైపు తీసుకెళ్లేటటువంటి వ్యక్తుల యొక్క సహాయము జాయతే శీఘ్రం, తొందరగా లభిస్తుంది అని పురాణాల యొక్క వాక్కు. మరి మనం భగవద్గీత చదువుకుంటున్నాం కదా, ఏది ఆ సహాయం? ఆ సహాయం ఇస్తున్నట్టు కనిపిస్తుందా ఎక్కడైనా? అది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అది చాలా జాగ్రత్తగా గమనించుకునే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, గీత అనేది పారాయణ గ్రంథం కాదు, స్తోత్రము కాదు, మంత్రము కాదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. స్తోత్రం అంటే చదివేస్తాం అయిపోయింది, మంత్రం అంటే జపం చేసుకుందాం. పారాయణ, ఇప్పుడు సుందరకాండ అది పారాయణ చేయమంటాం కష్టాల్లో ఉన్నప్పుడు. పారాయణ అంటే ఏంటి, మీకు అర్థం తెలుస్తుందా తెలియలేదా అన్నది ఇంపార్టెంట్ కాదు, మీరు చదువుకుంటూ వెళ్ళిపోతారు. కానీ భగవద్గీత సాధన గ్రంథము, అందులో చదివింది మీరు ఆచరించకపోతే అందులో చెప్పబడినటువంటి ఫలితాలు రావు. ఆచరిస్తే ఆ క్షణంలోనే స్వయంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మే మీకు గురువు అవుతాడు, మీ జీవితం యొక్క రథ సారథి అవుతాడు. అందులో సందేహం ఏం లేదు. మీరు మాత్రం ఆ ధైర్యం చూపించాలి. అర్జునుడికి కూడా రథసారథి ఎప్పుడు అవ్వగలిగాడు, నేను యుద్ధం చేస్తానంటే నేను చేయను, నేను యుద్ధం చేయను అని అర్జునుడికి శ్రీకృష్ణుడికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు. అసలు శ్రీకృష్ణ అవతారంలో నేను నీకు అన్నగా పుట్టాలి, నువ్వు అన్నగా పుట్టి నా చేత చాలా సేవలు చేయించుకున్నావు లక్ష్మణుడిగా, ఇదేం బాగోలేదు కర్మ సిద్ధాంత ప్రకారం. నువ్వు, నేను అన్నగా పుడతాను, నువ్వు తమ్ముడుగా పుట్టు బలరాముడు. శ్రీకృష్ణుడికి చాలా దగ్గర, యుద్ధం చేయనన్నాడు. తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు ఉద్ధవుడు, నేను యుద్ధం చేయనన్నాడు, తీర్థయాత్రలకు వెళ్ళాడు. అంచేత శ్రీకృష్ణుడు గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి మహామహులే దగ్గరికి వచ్చేయండి. నీళ్లు పడుతుంటే తీసేసే పక్కకే, ఈ మధ్య తీసేసేయండి, పక్కన పెట్టి ముందుకు వచ్చేసేయండి. ఇది కూడా కిందే దింపేది. నేచర్ ఈజ్ అంజదహాయ్, ఈ వర్షం కురుస్తుంది అడ్డు తగిలింది అనే భావన మనసులోకి రానివ్వకండి. అది కూడా ప్రకృతి యొక్క వరదానమే అనే భావనే నిజమైన గీతా విధానం. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే అప్పుడే కరెక్ట్ పరిస్థితులు ఏర్పడతాయి. యూ షుడ్ యాక్సెప్ట్ ఫస్ట్, జరుగుతున్న దాన్ని ఒప్పేసుకోవాలి. ఒప్పేసుకుంటే జరగవలసిందేదో అదే కరెక్ట్. కానీ తడుస్తూ కూర్చోక్కర్లే, సర్దుకోవచ్చు. అంచేత భగవద్గీతను అర్థం చేసుకోవటం ఎంత కష్టమో అంత సులభం. శ్రీకృష్ణుని బలరాముడు అర్థం చేసుకోలేకపోయాడు కూడా పుట్టిన. అందులో ఒక యుగం తర్వాత అంటే ఏంటి, ఒక యుగంలో తను అవగాహన పెంచుకుని లక్ష్మణుడుగా రాముడు, రాముడు యొక్క అవతార రహస్యం అంతా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తే కదా బలరాముడు, ఆదిశేషుని యొక్క అవతారం. అయినా మహాభారత యుద్ధంలో పాలు పంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏమన్నాడు, శ్రీకృష్ణుడు చెప్పిన మాట కంటే తీర్థయాత్రలు ముఖ్యం. భారత రాష్ట్రత్వం అని చెప్తానే గుడ్డితనం, మనం చేసే తప్పులు అలాగే ఉంటాయి. యుగం మారిపోయిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులు మనం ఎత్తి చూపించగలుగుతున్నాం కదా. ఆ క్షణంలో బలరాముడు పార్టీ ఏ స్ట్రాంగ్, ఉద్ధవుడు శ్రీకృష్ణుడు యొక్క కజిన్ బ్రదర్, ఎల్డర్ బ్రదరే, అతను బలరాముడు పార్టీయే. 11 అక్షరణీయులు శ్రీకృష్ణుడికి ఆపోజిట్ గా ఉన్నాయి. శ్రీకృష్ణుడి వైపున్న ఏడేగా అక్కడే తెలుస్తుంది, డెమోక్రసీ ప్రకారం ఓటింగ్ పెట్టుంటే శ్రీకృష్ణుడు ఓడిపోయి ఉండేవాడు. ఆన్ ద కార్డ్స్ అక్కడే తెలిసిపోతుంది కదా శ్రీకృష్ణుడు ఆనాటి యుగములో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క, అందులో యుద్ధంలో పాలు పంచుకుంటున్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యుడు, సాధారణ వ్యక్తులు కాదు వీళ్ళందరూ కూడా. వాళ్ల వాళ్ల స్థాయిలో సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక అవగాహన కలిగినటువంటి వ్యక్తులే. కానీ మరి వాళ్ళు ఎందుకు దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోలేకపోయారు? అర్జునుడు మిగతా వాళ్ళు ఎందుకు కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగారు? కరిష్యే వచనం తవ అనేటటువంటి మానసిక స్థితి, నువ్వు చెప్పింది ఏదో నేను చేస్తాను, నాకు నచ్చలేదు యుద్ధం చేయటం, నాకు నచ్చలే, నువ్వు ఎంతైనా చెప్పు, తిరిగి తిరిగి చెప్పు, కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ ఉద్దేశ్యం భగవద్గీత మొత్తం విన్నాక అర్జునుడు కన్విన్స్ అయ్యాడనా? కన్విన్స్ అయ్యి ఉంటే ఆ మాట అనుండేవాడు కాదు. యథేచ్ఛసి తథా కురు అంటే సరే యుద్ధం చేయడం నాకు ఇష్టమే అని ఉండేవాడు కదా. 18 అధ్యాయులు అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడికి ఛాయిస్ ఇస్తాడు. ఏమనంటాడు, యథేచ్ఛసి తథా కురు, నేను చెప్పవలసినంతా చెప్పాను, నేను నీకు ఏది ఇష్టమైతే అది చేయి. జవాబు ఏమిచ్చి ఉండాలి, నాకు అర్థమైంది అంతాను, నువ్వు చెప్పింది కరెక్టేను, నాకు యుద్ధం చేయాలని ఉంది అని అనలే. ఏమన్నాడు జాగ్రత్తగా గమనించుకోండి, ఏమన్నాడు, కరిష్యే వచనంతో నాకేమీ అర్థం కాలేదయ్యా, నువ్వు లెక్చర్లు కొట్టేవంతా బాగానే ఉంది, నాకేం అర్థమైందంటే నువ్వు రైతు, అంతవరకు మాత్రం అర్థమైంది. నువ్వు ఎందుకు రైటో మాత్రం నాకు అర్థం కాలే. ఎందుకు అలా చెప్పగలిగాడు అర్జునుడు? ఖాండవనాన్ని దహించటానికి వెళ్తున్నప్పుడు దానికి ముందు జరిగిన సంఘటన. అంతకుముందు గాంధీవనం లేదు అర్జునుడికి. ఖాండవనం దహనానికి ముందు అర్జునుడికి గాంధీవనం లేదు, అక్షయ తుణీరాలు లేవు. మామూలుగా శ్రీకృష్ణతో పాటు ఈవినింగ్ వాక్ వెళ్లాడు, లేకపోతే మిట్ట మధ్యాహ్నం వాక్ ఏమన్నా గుర్తులేదు ఎప్పుడు జరిగిందో సంఘటన. మధ్యాహ్నమే వెళ్ళి ఉంటాడు. అంచేత అదేదో కొత్త వాక్, శ్రీకృష్ణుడు ఏదైనా చేయగలడు కదా. అంచేత మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ కాకుండా అర్జునుడు ఎక్కడ తీసుకెళ్లాడు? నూన్ వాక్ కి తీసుకెళ్లాడు. తీసుకెళ్తుంటే పైన కొంగలు కొన్నే గుర్తున్నాయట. శ్రీకృష్ణుడు అర్జునుడికి దాన్ని చూపించి కాకులు ఎలా ఎగురుతున్నాయో అన్నట్ట. చూశాడు, ఈ టైం అప్పుడు కాకులు ఎగరటం ఏంటి, కానీ బలే ఎగురుతున్నాయే అన్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళాక, అర్జున ఇందాక ఏం చెప్పాను నేను, కాకులు ఎగురుతున్నాయన్నావు చాలా బాగా ఎగిరాయి అన్నాడు. తప్పు చెప్పానయ్యా, కాకులు కాదవి కొంగలే అన్నాడు. అవును కొంగలే, నిజమే, నేను తప్పు చూశాను అన్నాడు. అదేంటి నీకేం ఒపీనియన్ లేదా అన్నాడు. శిష్యరికంలో ఒపీనియన్ ని పక్కన పెట్టాలి, మిగతా వాటిలో పెట్టుకోండి. కామన్ సెన్స్ అని చెప్పాను కదా, బాధ్యతలు అక్కడ అక్కడ మళ్ళా శ్రీకృష్ణుని అడగండి, బాధ్యత అవునా కాదా అని. మీ బాధ్యత మీదే, కుటుంబం యొక్క బాధ్యత మీదే, చేయగలిగినంత. జరిగేది ఎవరిది బాధ్యత? జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఇది అవగాహన చేసుకోండి. మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఫలానా చోట పుట్టాం, ఇష్టపడి పుట్టలే అక్కడ. కనీసం నేను పుట్టుంటే హెన్రీ ఫోర్డ్కి మునిమనోడుగా పుట్టుంటాడని ట్రై చేసేవాడిని. డబ్బు బాగా ఉండేది, కోట్లు కోట్లు. ఆ హెన్రీ ఫోర్డ్ మునిమనోడు ఏం చేశాడు? ఆ కోట్లన్నీ పాపం హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్కి ఇచ్చేసాడు. నేను గ్యారంటీగా ఇచ్చి ఉండేవాడిని కాదు అసలు. ఈ గీతలు, ఈ గురు సాన్నిధ్యాలు, ఈ గొడవ అంతా ఎందుకు? కానీ ఏం చేస్తాం, కర్మ. ఇక్కడ పుట్టా, నా ఇష్టంతో పుట్టలే. సావు ఎవరికి ఇష్టం లేదు అసలు, ఎవరికి ఇష్టం ఉంటుంది? ఈ రెండు సంఘటనలు మన జీవితము మొదలెట్టేటటువంటి సంఘటన, మన జీవితము అంతం అయ్యేటటువంటి సంఘటన, ఈ రెండు మన చేతిలో లేవు. అంతము మీ చేతిలో లేదు, ఎండ్ మీ చేతిలో లేదు. కానీ ఎంత మూర్ఖత్వం ఉందంటే, మధ్యలో అంతా మన చేతిలో ఉందనుకుని భ్రమపడుతూ ఉంటాం. ఈ భావన అర్థం చేసుకోండి. ఇది సాంఖ్యయోగం. అంటే మీరు పళ్ళు చేయొద్దనిలే, ఆకలిస్తూ ఉంటే అన్నం తినొద్దు అనలేదు, చదువుకునేవాడు చదువుకోకుండా పరీక్షకు వెళ్ళమనిలే. మీరు ఏం చేస్తున్నారో అది బాగా చేయండి, కానీ దాని యొక్క ఫలితాలు మీరు అనుకున్నట్టు వస్తాయా రావా గ్యారంటీ లేదు. ఇంచేత మీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. గురుదేవుల్ని ఒకసారి ఆయన కొంచెం మంచి మూడ్లో ఉన్నారు. ఆయన సాధారణంగా ఆయన చూస్తే అందరికి భయం, నాకు ఇంకాస్త భయం. భాష ప్రాబ్లం కదా, ఆయన హిందీ వాడు, మరి నేను తెలుగు వాడిని, భాష ప్రాబ్లం. కానీ ఆ రోజు ఎందుకో మంచి మూడ్లో ఉన్నాడు. బయట కూర్చుని ఇలాగే మాట్లాడుకుంటున్నారు ఆయన మాతాజీ పక్క పక్కన. అప్పుడు ఎక్కువ మంది లేరు, నలుగురు ఐదుగురు ఉన్నాం అంతే అక్కడ. అలా వెళ్ళిపోతూ ఉంటే మా స్నేహితుడు ఒకతను ఉన్నాడు లాల్ అని, అతను కూర్చో త్వరగా ఎక్కువ గబగబా వెళ్ళి మాతాజీ కాళ్ళకి దండం పెట్టుకున్నాడు. నాకు ఆ చొరవ లేదు. దండం పెట్టుకున్నాక ఏం చేశాడు, మాతాజీ ఏదో మాట్లాడుతుంటే కూర్చుండిపోయాడు అక్కడ మాతాజీ దగ్గర. వాడు కూర్చుండిపోయాడు కదా, నేను కూర్చుండిపోయాను. ప్రశ్న ఏంటంటే అక్కడ అడిగింది, అర్హత లేని వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళు పిచ్చి పిచ్చిగా డబ్బు ఖర్చు పెడుతున్నా, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, మరి మీరు కర్మ సిద్ధాంతం గురించి ఇంతలా చెప్తారు గాయత్రి దాని గురించి? మరి తప్పుడు పనులు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదో మన ఉద్దేశంలో వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారని కదా, డబ్బుంటే ఎందుకు అలా జరుగుతోంది అని దాని రిలేటెడ్ కొన్ని ప్రశ్నలు అడిగాను నేను పర్సనల్ గా. దానికి ఆయన ఇచ్చిన జవాబు అర్థం చేసుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన చెప్పిన జవాబు ఏంటి అంటే, ఈ జన్మలో కనుక నువ్వు కఠోరమైనటువంటి సాధనలు చేసి ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ జన్మలో నీకు రెస్ట్ ఇస్తుంది నేచర్. నువ్వు చేయాలనుకున్నా చేయలేనటువంటి పరిస్థితి ఇస్తుంది. కాలేజీలో నేను పాఠం చెప్తాను అని చెప్పి కుళ్ళని కూర్చోబెట్టి పాఠం చెప్పడం మొదలెట్టే అనుకోండి, ఒక గంట అయిపోతుంది, రెండో గంట అయిపోతుంది. తర్వాత చెప్తానంటే ఏం చేస్తారు పిల్లలు? గడియారం వచ్చి చూసుకుంటూ ఉంటారు. అప్పటికి నాకు అర్థం కాలేదనుకో, మూడు గంటలు అయితే అక్కడ ఏం చేస్తారు? లేచి ఓడిపోతారు. అలాగా ప్రకృతి తనదైనటువంటి ఒక విశిష్టమైనటువంటి బాణీలో మనని అతివేపుకు వెళ్ళనివ్వకుండా ఆపుతూ ఉంటుంది. ఒక జీవితంలో డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలీదు, పరమ దారిద్ర్యంలో వాడు జీవించాడు. కానీ వాడికి లోపల కోరిక ఏంటి? నాకే కనుక డబ్బు ఉంటే నేను ఎలా జీవించాలో నేర్చుకుని ఉండేవాడిని కదా, మిగతా వాళ్ళందరికీ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో నేను చెప్పి ఉండేవాడిని కదా వాడనుకుంటాడు. ఇప్పుడు అనుకుంటాం కదా, నేనే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఏదో చేసేస్తానని. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఏం చేయలేము. ఆనెస్ట్గా మనం చాలా మంది లీడర్స్ ని తిడతాం తప్ప వాళ్ళు చేయాలనుకున్నా చేయలేనటువంటి పరిస్థితులు మనమే కల్పించాం. అంచేత ఏమవుతుంది, నెక్స్ట్ బర్త్ లో ఇంకొక జీవితంలో డబ్బున్నవాడి కొడుకుగాను దేనిగానో పుడతాడు. హెన్రీ ఫోర్డ్ గురించి చెప్పానే, ఆయన ఇంకొక సంఘటన ఉంది. హెన్రీ ఫోర్డ్ సినిమాకి వెళ్లేటప్పుడు ఎప్పుడు నేల క్లాస్కి వెళ్లేవట. ఒకసారి కర్మం జాలక ఓ విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. హెన్రీ ఫోర్డ్ నేల క్లాస్ లో కూర్చున్నాడు, హెన్రీ ఫోర్డ్ కొడుకు బాల్కనీలో కూర్చున్నాడు, హెన్రీ ఫోర్డ్ స్నేహితుడు చైర్ లో కూర్చున్నాడు, ఆ చైర్ అంటే మధ్యన బెంచ్ క్లాస్ లో కూర్చున్నాడు అనుకుందాం. సరే, ఇంటర్వెల్ లో అందరూ చూశారు. సహజంగా ప్రశ్న కదా, సినిమాకి వచ్చిన వాళ్ళని ఇంటర్వెల్ లో చూస్తూ మనం ఏం అడుగుతాం వాళ్ళని, మీరు సినిమాకి వచ్చారా అదే ప్రశ్న వేశారు. సరే, ఆ ప్రశ్నలన్నీ అయిపోయాయి, సాధారణమైనటువంటి ప్రశ్నలు. తర్వాత వాళ్ళు అడిగాడు ప్రశ్న, అదేంటి మీ కొడుకు ఏమో బాల్కనీలో కూర్చున్నాడు, మీరేమో ఇక్కడ ఉన్నారు, ఇదేం బాగలేదు కదా, అలా ఎందుకు జరిగిందని. మరి నా నాన్న హెన్రీ ఫోర్డ్ కాదు కదా అన్నాడు ఆయన. అర్థమైందా ప్రకృతి ఏం చేస్తుందో. అంచేత ఏం జరిగింది అక్కడ, ఎప్పుడైతే ఒక జన్మలో ఖర్చు పెట్టాలనుకున్నా నీ దగ్గర డబ్బు ఉండదు, ఖచ్చితంగా నెక్స్ట్ బర్త్ లో ఆ పై బర్త్ లో ఎప్పుడో ఆ బ్యాలెన్స్ ఎప్పుడొస్తుందో మనకి తెలియదు ప్రకృతిలో. ఒకనొక జన్మలో ప్రకృతి ఏం చేస్తుంది అంటే, సరే నువ్వు అంటున్నావు కదా డబ్బు ఉంటే నేను వీడికంటే బాగా ఖర్చు పెట్టగలను, వీడు చేసినటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయను, అందరూ అలా అనేవాళ్లే, అందరూ డబ్బు రాగానే ఫినిష్, 16 అధ్యాయం చదువుకుంటాం ఎలా ఫినిష్ అవుతారో వాళ్ళు. అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది, ఆ జన్మ మొత్తం వాడికి ఛాన్స్ ఇస్తుంది, సరే నేను నీకు డబ్బు ఇచ్చాను చూసుకో, ప్రయత్నించు, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు మెల్లిమెల్లిగా. ప్రాక్టీస్ చేయడానికి వాడికి డబ్బు ఇస్తే కదా వాడు ఖర్చు పెట్టడం నేర్చుకుంటాడు. అంచేది ప్రకృతి ఏం చేస్తుంది, డబ్బిస్తుంది, అందుకు డబ్బిస్తుంది. కానీ వాడేం చేస్తాడు, ఈ భావం మర్చిపోతాడు వాడు, ఎందుకు డబ్బున్న కుటుంబంలో పుట్టాడు. ఇదంతా నిన్న మనం చదువుకున్న దానికి బ్యాక్గ్రౌండ్ గా చెప్తున్నాను నేను. నిన్న ఏం చెప్పుకున్నాం మనం, వాక్ శక్తి. ఇవాళ దేని గురించి చెప్తున్నాను, ఇంతవరకు ఇప్పుడు నేను చెప్పింది ఆలోచన శక్తి. మన ఆలోచనలు ఆ క్షణంలో ఫలితాన్ని ఇవ్వవు. ఎందుకంటే నిన్న అనుమానం వచ్చి ఉంటుంది చాలా మందికి, మరొకటి ఆలోచనలకి శక్తి లేదా, ఆ జన్మలో ఆ ఆలోచనలు ఫలించవు, 90% ఆలోచనలు ఫలించవు, నెగిటివ్ ఆలోచనలు అసలు ఫలించవు ఆ జన్మలో. కానీ ఆలోచనలకి శక్తి ఉంది, అది ఎప్పుడో అప్పుడు మిమ్మల్ని మళ్ళా తిరిగి వాయిస్తుంది. అంచేత అసలు పాజిటివ్ వద్దు నెగిటివ్ వద్దు, అసలు ఆలోచన రహిత స్థితిలో ఉన్నాం అనుకోండి. ఎందుకు ఆలోచన రహిత స్థితిలో ఉండమంటున్నాం? ఓ రోగం వచ్చింది, ఓ ఐశ్వర్యం వచ్చింది, ఓ మంచి పరిస్థితులు వచ్చాయి, ఓ చెడు పరిస్థితులు వచ్చాయి, ఇవన్నీ మీ వల్ల రావు, మీకు ఒక అపోహ మాత్రమే. పాశుపతాస్త్రం శివుడితో సంపాదించి యుద్ధం చేసి గెలిచి ఇంద్రుడి యొక్క అర్ధ సింహాసనాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తినే మహాభారత యుద్ధంలో పాలు పంచుకుంటున్నప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడు, పోవాయి అన్నాడు. నిమిత్త మాత్రం భవసవి, నువ్వు నిమిత్త మాత్రుడవే అన్నాడు. ఆ నాలెడ్జ్ ఆస్పెక్ట్ తీసుకోండి. మన భారతీయ సంస్కృతి నాశనం ఎందుకైంది అంటే, ఈనాడు మనం జగద్గురువులకి ప్రపంచానికి వాటికి దారి చెప్పాల్సినటువంటి స్థితిలో లేకుండా మనమే ఒక నిరాశాజనకమైనటువంటి స్థితి. ఉత్సాహం లేదు మన జీవితాల్లో. ఎందుకు లేదు అంటే దేవుని గురించి నువ్వు పట్టించుకోకూడదు, అది నీ నెత్తి మీద పెట్టుకుంటున్నావు. రమణ మహర్షి చెప్పింది ఎప్పుడు గుర్తిస్తుంది నాకు, గబగబగబ రైలెక్కాడు వాడు ఓ పల్లెటూరు వాడు, నెత్తి మీద పెద్ద పెట్టి పెట్టుకున్నాడు, రైలు కదిలింది, పక్కన ఉన్నవాళ్ళు అన్నారు పెట్టి కింద పెట్టరా నాయన అని. సిటీ వాళ్ళకి బుద్ధి లేదు, మీ బరువు మోస్తోంది కదా రైలు, పెట్టి బరువు కూడా మోయిస్తానా ఏంటి రైలు చేత, పెట్టి బరువు నేనే మోస్తా, మోయండి మనం చేసే పిచ్చిపోయినది. అదే అర్థం చేసుకుంటే అసలు యోగస్థితి అక్కడే అయిపోయింది మీకు. నేను అందుకే చెప్పాను భగవద్గీతను మీరు అర్థం చేసుకున్న తక్షణమే ఆ క్షణంలో మీరు ఋషులే. ఏ విధమైనటువంటి డౌట్ మాత్రం లేదు. ప్రమాదం ఎక్కడొస్తుంది అంటే నిత్య జీవితంలో ఆ గుర్తు మీకు రావటం లేదు, స్మృతి. దానికి రిపీటెడ్ గా చెప్తున్నాను నేను, ఇందుకు మన నెత్తి మీద బరువు పెట్టుకోవటం. పిల్లలు చదువు బాధ్యత, చదివించుకో. నీకు ఎంత డబ్బుందో నువ్వు ఎంత చేయగలవో అంత చదివించుకో. వాడి బుర్రలోకి ఎక్కిస్తాం, నువ్వు ఇంజనీర్ అవ్వాల్సిందే, ర్యాంక్ రావాల్సిందే. 15-16 ఏళ్ల పిల్లవాడు, మనకి మనసులో కంట్రోల్ ఉండదు. ఇంత వయసు వచ్చి వాళ్ళని చావుగొట్టి ఏడిపించి పరీక్ష రాయిస్తాం. అందరూ ఇంజనీర్స్ అవ్వరు కదా, గ్యారంటీ అది. పరీక్ష తప్పాడు, తప్పాకేం చెప్తాం, ఎప్పుడు కనిపించినా అదే మాట. మన పిల్లవాడిని తమాషా నాకు ఆశ్చర్యం అక్కడ ఇస్తుంది, తిప్పిపడవటం. చివరికి వాడు ఏమనుకుంటాడు, ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటాడు వాడు. ఆ పరిస్థితి తెచ్చింది ఎవరు? అసలు ఆ తెమ్మన్నదవుడు. వాడు ఇంజనీర్ అవ్వాల్సిన యోగ్యత ఉంటే నువ్వు అన్నా అనకపోయినా అవుతాడు వాడు. ఇదివరకు ఇంజనీర్లు అందరూ ఎంసెట్ రాసి అయ్యారా? ఇప్పుడు కనీసం ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ని మీరు ఎంసెట్ రాయించండి, గ్యారంటీగా ఫెయిల్ అవుతారు. వాళ్ళని అన్నానని వాళ్ళు బాధపడతారేమో ఈ టేప్ విని. నా గురించే నేను చెప్పుకుంటాను, బీఎస్సీ పరీక్ష నా చేతి ఇప్పుడు రాయించండి. ఫిజికల్ కెమిస్ట్రీలో 10-15 మార్కులు వస్తాయేమో, మిగతాలో అంతా మర్చిపోయా. అవగాహన, అవగాహన. మీ జీవితం మీది, పక్కవాడి జీవితం మీది కాదు. వాడు మీ అబ్బాయి అయినా ఎవడైనా కావచ్చు, వాడు వాళ్ళ జీవితం మీది కాదు, మీ భర్త యొక్క జీవితం మీది కాదు, మీ భార్య యొక్క జీవితం మీది కాదు, మీ పిల్లల యొక్క జీవితం మీది కాదు. మహాకాల ప్రవాహంలో ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం, కలిసాం అంతే, ఇక్కడ విన్నాం, వెళ్ళిపోతాం, రేపు మళ్ళా కలవచ్చు, కలవకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. జరిగిన దానికి బాధపడొద్దు, జరగబోయే దాని గురించి ఆలోచించవద్దు. సుఖదుఃఖే సమే కృత్వ లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుద్ధస్వ నైవం పాపమవాప్సిసి. చేయవలసిన పని ఆ క్షణంలో ఏది చేయాలో నీకు సామర్థ్యం ఉన్నంత వరకు చెయ్యి, తర్వాత ఊరుకో. అది సాంఖ్యయోగం. నాకు సామర్థ్యం ఉన్నంత వరకు చేసే పనిని ఎలా చేయాలి అనే ప్రశ్నకి మనం చదువుకుంటున్నాం జవాబుగా కర్మయోగం. దాంట్లో మనం జవాబుగా ఒక సీక్వెన్స్ చెప్పుకున్నాం మనం. మానవ జీవితంలో మీరు చేసేటటువంటి పని యజ్ఞమయ కర్మ అవుతే ఖచ్చితంగా నిన్ను అది లిబరేషన్, ముక్తి వైపుకు తీసుకెళ్తుంది, ఆనందం వైపుకు తీసుకెళ్తుంది, శాంతి వైపుకు తీసుకెళ్తుంది. మరి యజ్ఞార్థమైనటువంటి కర్మ ఏమిటి? యజ్ఞార్థమైనటువంటి కర్మకి ఋషులు చెప్పినటువంటి నిర్వచనం ఏమిటి అంటే సైక్లిక్ ప్రాసెస్ అయి ఉండాలి, అది చక్రీయ గమనంలో ఉండుండాలి. దాన్నే సుదర్శనము అన్నాం. విష్ణు యొక్క చేతిలో ఉండేటటువంటిది ఆ సుదర్శన చక్రం. సైక్లిక్ ప్రాసెస్ ప్రకృతిలో ప్రతిదీ చక్రమే. సర్వవ్యాపకుడైనటువంటి విష్ణువు సహజంగా చేతిలో చక్రం ఉంటుంది. ఇంచేత అన్ని చక్రీయ గమనంలో ఉన్నవే. చక్రీయ గమనంలో లేనిది ఏదో చూపించండి. గ్రహాలు చక్రీయ గమనంలో తిరుగుతున్నాయి. సూర్యుడు ఇంకో మహాసూర్యుడు చుట్టూ తిరుగుతున్నారు. ఈ మహాసూర్యులందరూ ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నారు. ఈ ధ్రువ నక్షత్రం చుట్టూ సప్త ఋషులు తిరుగుతున్నారు. ఈ ధ్రువుడు, ఈ సప్త ఋషులు, ఈ సూర్యులు వీళ్ళందరూ కూడా సిరీస్ అనేటటువంటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్నారు. భగవంతుడు తెలియాలి ఆయన ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు. సైక్లిక్ ప్రాసెస్, సుదర్శనం. మనం ఉన్నాం, మన శరీరంలో కోట్లాను కోట్ల జీవకణాలు ఉన్నాయి. ఆ జీవకణాలలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ వాటి చుట్టూ అవి తిరుగుతూనే ఉన్నాయి, కోట్లాను కోట్లు, ఒకటి రెండు కాదు. అంత చక్రీయ గమనమే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం. మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ చచ్చిపోతూ ఉంటాం, మళ్ళీ తల్లి గర్భంలోకి వస్తూ ఉంటాం, మళ్ళా బయటకు వస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక చెప్పేది ఏంటి అంటే, మీరు జీవన్ముక్త స్థితి వెళ్ళిపోయి బాధ్యత నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారని కాదు, ఈ చక్రీయ క్రమం నుంచి బయటపడతారు. అదే అర్థం చేసుకోండి, ఆధ్యాత్మికత యొక్క సమగ్రమైనటువంటి అవగాహన. అదే అరవిందో ఇంటిగ్రేటెడ్ యోగా అన్నాడు, ఇంటిగ్రల్ యోగా. ఎందుకు ఇంటిగ్రల్ యోగా? యోగా భారతీయ ఆధ్యాత్మికత. ఎక్కడో ఒక పెద్ద తప్పు చేసింది. ఏంటో పెద్ద తప్పు చేసింది అంటే, భౌతిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితంతో వేరు చేసింది. భౌతికమైనటువంటి సుఖంగా ఎవడైనా ఉన్నాడో వాడు మాత్రం ఆధ్యాత్మికవేత్త కాడు అనేటటువంటి ఒక పిచ్చి ఊహకు వచ్చింది. నేను మీతో చెప్పాను కదా, ఒక ఇంజనీరింగ్ కాలేజీ చదువుతున్నటువంటి అమ్మాయి, సిద్ధిసాయి ఓకే మాస్టర్, సత్యసాయి నాట్ ఓకే, అమ్మాయి భాష. అంటే మనము ఓట్లు వేస్తున్నాం సిద్ధిసాయి స్థాయిని, సత్యసాయి బాబా స్థాయిని మనం అంచనా వేయగలిగేటటువంటి స్థితిలో ఉన్నాం అన్నమాట. అసలు ముందు మన పిల్లలకు కానీ మనం కానీ అది నేర్చుకోవాలి. నీకు ఎదుటవాడి శక్తిని అంచనా వేసేటటువంటి స్థాయి ఉన్నదా? గణపతి సత్యనారాయణ స్వామి ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, చాలా మంది లేచి వెళ్ళిపోతారు. ఏం లేదు మాస్టర్, అంత హంబక్, నువ్వు ఎక్స్వైజెడ్ ప్రెస్ రిపోర్టర్, ఒకసారి నన్ను కలిశాడు. నీ ఉద్దేశం ఏంటి మాస్టరు గణపతి సత్యనారాయణ స్వామి గురించి అన్నాడు. నేను అంచనా వేయలేనయ్యా ఆయన. ఎందుకంటే ఓ 10 మంది నా మాటలు కరెక్ట్గా వినరు, చెప్పింది చేయరు. మరి ఆయన మాటలు అన్ని వేల మంది వింటున్నారు, అన్ని కోట్ల మంది వింటున్నారు. మరి ఆయన ఏదో ఒక శక్తి ఉండనే ఉంటుంది కదా. మోసం చేస్తే ఏమైనా ఉంటుంది మాస్టారు, దానికి ఏముంది అన్నాడు. సరే, నేను ఇలాంటి ఆర్గ్యుమెంట్స్లో పెద్ద ఆర్గ్యూ చేయను, కానీ ఒక సంఘటన ఏం జరిగిందో వినండి. అది చెప్పుకుంటూ వెళ్తున్నాడు ఆయన ఏదో అలాగా. సరే, ఇంకా దాని గురించి మనకి ఎందుకు లే అన్నాను. అది కాదు మాస్టారు, మీకు చెప్తాను చూడండి ఒక సంఘటన, ఆయన ఎంత మోసగాడో. అతి జాగ్రత్తగా ఈ కండిషన్ విని ఆ కండిషన్ అర్థం చేసుకుంటే అసలు అర్థం ఏంటో అర్థం అవుతుంది మనకి. 10 మంది ప్రెస్ రిపోర్టర్స్ గణపతి సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళారట. సరే, ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. 10 మంది డిఫరెంట్ పేపర్స్ యొక్క ప్రెస్ రిపోర్టర్స్ గణపతి సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళారు. ప్రతి సెంటెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. సరే, ఆయన చెప్పాడు ఇది ఇలా అవుతుంది, అలా అవుతుంది, ఇలా అవుతుంది అని. మీకేదో ఆపద రాబోతుందయ్యా అని ఇలా చేయి తిప్పి, సమ్ స్టోన్స్ నాకు గుర్తులేదు ఇప్పుడు కరెక్ట్గా ఆయన ఏం చెప్పాడు, అవి అందరికీ ఇచ్చట. హంబగ్, ఇది వాళ్ళ ఒపీనియన్. మరి 10 మంది ఎందుకు ఆ హంబగ్ దగ్గరికి వెళ్ళారు అదే నా ప్రశ్న. అసలు తర్వాత అడుగుతాది, హంబగ్ అయితే ఎందుకు వెళ్ళావు నువ్వు, మానేస్తు కదా వెళ్ళావు, రాయి ఇచ్చాడు ఆయన, తీసుకున్నావు. మేమందరం పెట్టుకున్నాం మాస్టారు హంబగ్, ఎందుకు పెట్టుకున్నావు హంబగ్ కదా. తర్వాత మ్యాజిక్, అప్పటి నుంచి ఎందుకో మాస్టారు మా అందరికి చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగటం మొదలెట్టాయి మాస్టారు. పారేశ్వరరాళ్ళు అంటే ఇంతకీ ఆయన పవర్ ఉన్నట్టు ఒప్పుకున్నాడా లేదా, మీరు ఆలోచించండి. ఆ అక్షర బ్రహ్మయోగం మన మాటల్లోనే అసలు బయటపడుతోంది, కానీ ఆయన అహంకారం అడ్డు తగులుతుంది. భీష్ముడు ద్రోణుడు వాళ్ళకి జరిగింది అది, అందుకు శ్రీకృష్ణుడికి వ్యతిరేకంగా నుంచారు. దానికి ఉదాహరణ ఇచ్చాను నేను, ఈ ప్రెస్ రిపోర్టర్స్ గురించి మనం మాట్లాడుకోకలే. ఉదాహరణ ఏంటని, నువ్వు నిజంగానే అది హంబగ్ అన్నప్పుడు లివ్ ఇట్, ఎవడి కర్మ వాడది. లేదు నువ్వు జాగ్రత్తగా విన్నావు, ఆయన ఏదో రాళ్ళు ఇచ్చాడు, ఎందుకు పెట్టుకున్నావు, పెట్టుకున్నావు సరే బాగానే ఉంది, పెట్టుకున్న తర్వాతనే నీకు కష్టాలు వచ్చాయంటున్నావు కదా, అంటే ఆయనకు పవర్ ఉన్నట్టే కదా, లేకపోతే ఎందుకు పారేశావు.
మన మాటలలో. ఇదంతా ఎందుకు చెప్పుకున్నాను, ప్రపంచంలో ఆధ్యాత్మిక వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళల్లో ఒక కండిషన్ గ్యారంటీగా ఉంటుంది, మిగతాది ఏది ఉన్నా లేకపోయినా అద్భుతమైనటువంటి ప్రేమ ఉంటుంది. వాళ్ళు ఎవరికి హాని చేయలేరు. హాని చేయగలిగే వాళ్ళు ఆధ్యాత్మిక స్థితి పొందజాలరు, ఆ ప్రేమ రాదు, అంతమంది వ్యక్తులు వాళ్ళ వెనకాతలు ఉండరు. మీరు ఇది టెస్ట్ చేసుకోవచ్చు. ఈ భావన, ఏ భావన, కరిష్యే వచనంతవ, నువ్వు గొప్పవాడివి. ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు ఒక ఉచ్చ స్థితికి వెళ్ళావు, ఇంకా నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. కానీ మన సంకుచిత మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాను నేను. హార్ట్కి ఏదో అయిపోయింది అన్నారు వాళ్ళు, అయిపోయింది కాబోలని జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక ఆయన ఏదో చేశాడు, చూశాడు. చూసిన తర్వాత మా చెల్లెలు వాళ్ళకి ఏం చెప్పాడంటే, పాపం ఏం అడిగితే అది పెట్టండి, ఏం పర్వాలేదు అన్నాడు. నన్ను చూడటానికి కొంతమంది మనుషులు వచ్చారు, ప్రతి గంటకు 20 మంది. కొంతమంది అంటే, మాస్టర్ హార్ట్కి ఏదో అయిపోయింది కా, వచ్చేంటి, మీరు ఉప్పు తినకండి మాస్టారు, మీరు కారం తినకండి మాస్టారు, మీరు మజ్జిగా వేసుకోకండి మాస్టారు, మీరు పళ్ళు మాత్రమే తినండి మాస్టారు. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, ఇంతమంది డాక్టర్లు ఉండగా నేను ఈ డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చానో నాకు తెలియదే అని. మనం చేసే ఫూలిష్నెస్ అదే. మనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కరిష్యే వచనంత, నువ్వు చెప్పింది చేస్తాం. మనకి జ్ఞానం ఉంటే మనం చేసుకుందాం, తప్పేం లేదు, మన జ్ఞానం ఉంది. అందువల్లనే భగవంతుడి దగ్గరికి, గురువుల దగ్గరికి వెళ్లకుండా ఉన్న వాళ్ళు మనకి సుఖంగా కనిపించారు అంటే మన బుద్ధి అంతే అని. రిపీటెడ్ గా నాకు ఫోన్ కాల్స్ కూడా వస్తుంటే అర్ధరాత్రి ఒకసారి అందుకే విసిగెత్తి ఫోన్ పక్కన పెడతా. నేను మీతో చెప్పాను కదా ఎలాంటి ఫోన్లు వస్తాయో, పక్కవాడు సుఖపడిపోతున్నాడు మాస్టారు, మేము సుఖపడటం లేదు, మేము గాయత్రి చేస్తున్నాం, మేము యజ్ఞాలు చేస్తున్నాం. అంటే సుఖం యొక్క నిర్వచనం భక్తుడు కాని వాడి స్థితిని మీరు అన్వయించుకుంటున్నారు. మీ కర్మ అది, ఎవడేం చేస్తాడు, మనం చేసే తప్పది. కర్మయోగంలో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే శీర్షాసనం వేయండి అని చెప్తాను నేను. చాలా మనం గట్టిగా ఉండాలి, లేకపోతే మనుషులు ఊపేస్తారు. నువ్వు గాయత్రి చేస్తున్నావు అందువల్ల నీ కష్టాలు ఇచ్చాయి, ఉప్పేసుకున్నావా అందుకే తీయగా ఉంది అన్నట్టు, లేకపోతే పంచదార వేసుకున్నావా అందుకే ఉప్పగా ఉంది. అది ఎంత మూర్ఖత్వం! భగవంతుడి పేరు తలుచుకోవటం వల్ల కష్టాలు వచ్చాయన్నది కూడా అంతే మూర్ఖత్వం కదా, కాదంటారా? కానీ మనకే డౌటు, గాయత్రి చేయటం వల్ల వచ్చిందేమో మాస్టర్ ఈ కష్టం, ఏంటి కష్టం ఇంతకీ వాళ్ళకి, సినిమాకి టికెట్ దొరకలే, లేకపోతే ఇంకోటేదో ఏదైనా అదే స్థాయి ప్రాబ్లమ్స్. అంతకంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సినిమాకి టికెట్ దొరకపోతే కూతురికి మొగుడు దొరకలే, రెండు గురువుల స్థాయిలో ఒకటే. ఇది లాటరీయే, అది లాటరీయే. ఇది కర్మయోగంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ వాక్నైతే ఉచ్చారణ చేస్తున్నామో ఆ వాక్ యొక్క అర్థాన్ని తెలిసి మనం ఉపయోగిస్తున్నావా, మొదటిది. రెండోది, మీకు దాని యొక్క అర్థం తెలిస్తే ఏంటి, గురువు దగ్గరికి వెళ్ళాం. గురువు ఎలాంటి వాడు? గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంతతో ఆపేమా, ఇంకో శ్లోకం చదువుతాం. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. మరి ఆ గురువు ఏం చెయ్యాలో మీరా గురువుకి చెప్పారనుకోండి, ఇంతకీ గురువు ఎవరని? ఆ తప్పు చేస్తున్నాం మనం కర్మయోగంలో, ఆ తప్పు చేయకండి. ఒకవేళ లోపల మీకు డౌట్ వచ్చినా, అర్జునుడి డౌట్ వచ్చింది 18వ అధ్యాయంలో కూడా, నాకు అర్థమైపోయింది నేనే యుద్ధం చేస్తాను అనలే, నువ్వేం చెప్తే అది చేస్తానన్నది. అంటే అప్పటికి మారుమూలు ఎక్కడో ఆశిద్ది అనమాట, పోదీలేరా, నీకు అంత ఇష్టం లేకపోతే యుద్ధం ఎందుకు అంటాడేమో అది. శ్రీకృష్ణుడు అలంగేది, రాముడు అయితే లొంగేవాడేమో. ఈ భావన, బాహ్య పరిస్థితులకి మీరు బానిసలు కాకండి, మొట్టమొదటి పాయింట్ గుర్తుంచుకోండి. ఆధ్యాత్మికతకి బాహ్య జగత్తులో ఉన్నటువంటి సుఖ దుఃఖాలకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. సంబంధం ఉంది అని చెప్తున్నటువంటి పుస్తకాన్ని కాల్చిపారేయండి, లేదు సంబంధం. సంబంధమే కనుక ఉండి ఉంటే సాంఖ్యయోగంలో జ్ఞాన యోగంలో సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభో జయాజయం అని చెప్పుండేవాడు కాదు. జగద్గురు చెప్పిందేంటి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఈ స్థితిని కనుక అలవర్చుకుంటే నువ్వు పరమాత్మవే, నువ్వు బాహ్య స్థితిలో ఎక్కడైనా ఉండవు. బట్టలు అల్లుకునేవాడు కబీర్ దాస్ ని ఇప్పటికీ చెప్పుకుంటున్నావు. రైదాస్ చెప్పులు కుట్టుకునేవాడు, అక్షరాలా చెప్పులు కుట్టుకునేవాడు మీరాబాయి గురువు. ఆ మీరాబాయికి ఆయన ఒక మంత్రోపదేశం చేశాడు, అద్భుతమైనటువంటి మంత్రం. ఎంత గొప్ప మంత్రం అంటే అది, ఆ మంత్రాన్ని పొందిన తర్వాత మీరాబాయి డ్యాన్స్ ఆపలే. ఆవిడ రాసిన ఆ మంత్రోపదేశం పొందిన తర్వాత ఆవిడ రాసిన ప్రతి పాటలో కూడా నాచో. నాకు గుర్తు రావటం లేదు, నిత్య సమయం ఉంటుంది ఆ పదం వస్తుంది, నాచో గిరిధర గోపాలని ఏదో, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, డ్యాన్స్ ఆవిడ ఆపలే. ఆవిడ జీవితంలో నేను చాలా ఆర్తితో పుస్తకాలన్నీ వెతికాను, ఏం మంత్రం అయి ఉంటుందబ్బా అంత అద్భుతమైనటువంటి ఊపు తీసుకొచ్చింది మీరాబాయికి, ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం కదా. వెతికి 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 ఆఖరికి పట్టా నేను. తెలుసా అదేంటో, ఊహించగలరా ఏమేంటున్నా, చాలా అద్భుతమైనటువంటి మంత్రం అది. 700 కోట్ల మంత్ర మహోదధిలో కూడా ఆ మంత్రం గురించి మాత్రం చర్చలేదు, అంత అద్భుతమైనటువంటి మంత్రం. కానీ ఆవిడ సుఖపడిందా, మంత్రం చెప్పను నేను, నేను చెప్పను మంత్రం. చెప్తే మీరందరూ ఇప్పుడు డ్యాన్స్ మొదలు పెడితే అట్ట. కానీ పట్టుకున్న తర్వాత ఎప్పుడైనా మిమ్మల్ని అందరినీ డ్యాన్స్ చేయించాలి అని వచ్చినప్పుడు చెప్తా ఆ మంత్రం. కానీ ఆవిడ ఆ తర్వాత సుఖపడిందా అని మీ ఉద్దేశంలో, మనం ఏ ఉద్దేశంతో సుఖం అనుకుంటున్నామో ఆ ఉద్దేశంలో ఆవిడ సుఖపడలే. చివరికి ఆమె మరిది వస్తాడు ఒకరోజు చంపేయటానికి ఆమెను. ఇంకేంటే రాజపూత స్త్రీ కదా, ఇంటి బయటకు రాకూడదు వాళ్ళు ఆ కాలం, అందులో ఈ కాలం కాదు. కుటుంబ పరువు పాడు చేసేస్తుంది అని చంపటానికి వస్తాడు, ఓపెన్ గా డైరెక్ట్ గానే చెప్పి వస్తాడు అన్నతో, నీకు తాత కావటం లేదు నేను చంపేస్తానే వద్దని. చూస్తుంది పైనుంచి వస్తున్నాడని, గబగబ గబ కిందకి దిగి వస్తుంది, వచ్చేవా గిరిధారి అని. ఆవిడకి చంపటానికి వస్తున్న మరిది అని అనుకోవటంలే, మృత్యువును కూడా ఆహ్వానించటే, ఎత్తుతాడు కత్తి అంతే స్తంభించిపోతుంది చెయ్య. మరి మనకిందుకు అలా జరగటంలే, మనకి తెలుస్తూనే ఉందండి మృత్యు అని. ఆవిడలాగా డ్యాన్స్ చేస్తూ ఏం ఆహ్వానించలే మనం, మన లోపల ఏంటుంది భయమే, పైకి మాత్రం దేదే భయపట్టలే. మా స్నేహితుడు ఒకటి ఉండేవాడు చాలా ధైర్యవంతుడు, 200 మంది 300 మందిని వెంట తీసుకుని అడవికి వెళ్తూ ఉంటాడు. వాళ్ళు చెప్తూ ఉంటాడు మీరేం భయపడకండి నేనున్నానని, అంత ధైర్యవంతుడు వాడు. కానీ ఒకటే కండిషన్, పెద్ద పూలు వచ్చిందా మీరేం గాభరా పడకండి, అందరూ నన్ను వాటేసుకోండి. ఏమవుతుంది పెద్ద పూలు, మన ధైర్యాలు అలాంటివే. అంచేత కర్మయోగం, మన కర్మ చెప్తుంది మనం ఏం చేస్తున్నాము, మన మాటలు చెప్తుంది మనం ఏం అనుకుంటున్నాము. అంచేత మనం నిజంగా భగవంతుడిని నమ్మితే, నిజంగా భగవంతుడి యొక్క ఈ అంశే ఈ ప్రపంచం అని మనం నమ్మితే, అసలు మీరు మార్పు ఎందుకు కోరుకుంటున్నారు, ఎందుకు మీకు మార్పు, ఏదుంటే అదే రైట్ కాదా, ఏదుంటే అది రైట్, ఎలాంటి పరిస్థితుల్లో మీరుంటే అది రైట్. ఇంచేత ఇది అంతా భగవంతుడి యొక్క సృష్టి కనుక మీకు డౌట్ ఇదంతా భగవంతుడి సృష్టి కాదని. మరి భగవంతుడి యొక్క సృష్టిలో ఇంత గందరగోళం ఎందుకుంది, గందరగోళం అక్కడ లేదు ఇక్కడుంది, మన మనస్సుల్లో ఉంది గందరగోళం, బాహ్య జగత్తులో గందరగోళం ఏం లేదు. మొత్తం అరవిందో ఆ ఋషుల యొక్క దర్శనాన్ని దాటించింది అక్కడ, నేను ఋషుల కంటే ఒక అడుగు ముందుకు వేశాను. ఎందుకంటే ఋషులు సాధన గురించి మాట్లాడతారు, అరవింద అసలు సాధన గురించి మాట్లాడ్డు. సాధన దేనికి చేయటం, దేనికి సాధన చేయమంటాం, అసలు ఏదైనా తప్పు ఉంటేగా మళ్ళా సాధన, అసలు ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. ఇంటిగ్రేటెడ్ కలుపుకోవటం నేర్చుకో దాన్ని. గీత అదే చెప్పాడు, కానీ గీత అంత డైరెక్ట్ గా చెప్పలేదు, మనకు అర్థమయ్యే భాషలో చెప్పలేదు. కానీ నిన్న చదువుకున్నటువంటి శ్లోకాలుకి అర్థం చెప్పాను ఇంతసేపు నేను. ఏదో చెప్పేశారు మాస్టర్, ఏదో చెప్పలేదు, నిన్న చదివినటువంటి శ్లోకాలకే అర్థం చెప్పాను నేను. దీన్ని ఇప్పుడు అర్థం చేసుకోండి. అన్నాద్ భవంతి భూతాని, భూతములు అంటే చెప్పాను కదా మన శరీరంలో ఉన్నటువంటి పంచతత్వాలు. మన శరీరంలోనే పంచతత్వాలు ఉన్నాయా? మళ్ళా అక్కడ అహంకారం. నీ శరీరంలో లేవు, చెట్లు లేవు పంచతత్వాలు. ప్రపంచము ఈ మొత్తం విశాలమైనటువంటి సృష్టి కూడా పంచతత్వాలే. అంచేత పంచభూతాలు. ఇంచేత ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నము నుంచి వచ్చాయి. అన్నా భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ. అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? వర్షం వల్ల. బల టైంకి వర్షం కురిసింది కదా. ప్రకృతి కూడా మన క్షీణంలోనే ఉంది, లేకపోతే మన ప్రకృతి క్షీణంలో ఉన్నాం. పర్జన్యాత్ అన్న సంభవ, అన్నము వర్షము వల్ల ఏర్పడుతుంది. చాలా కామాలు పెట్టుకుంటూ మనం చదవాలి ఇక్కడ రామునితో. మనం ఎలా చదువుతాం అది, అక్కడ కొంపలు అంటుకుంటున్నాయి. కామాలు కరెక్ట్గా పెట్టుకుంటే ఎవడు ఏమీ అర్థం చెప్పక్కర్లే. పదాలకి యొక్క అర్థం మనకి తెలుసు. పర్జన్య అంటే మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. పర్జన్య అంటే రెండు అర్థాలు ఉన్నాయి, మేఘం అనే అర్థం ఉంది, వర్షము అనే అర్థం ఉంది. అంచేత పంచభూతములు అంటే ఈ విశాలమైనటువంటి సృష్టి అన్నము వల్ల ఏర్పడినది. అన్నము అంటే తెలుసు కదా మనకి. ఈ అన్నం దేనివల్ల ఏర్పడుతోంది? మేఘము వల్ల కానీ లేకపోతే వర్షము, రెండు అర్థాలు కరెక్టే. మేఘాల వల్ల అన్నం ఉద్భవిస్తోంది అంటము కరెక్టే, వర్షము వల్ల అన్నము ఉద్భవిస్తోంది అన్నది కరెక్టే. సైక్లిక్ ప్రాసెస్, చక్రీయ గమనం గురించి చెప్తున్నాం, అది అర్థం చేసుకోండి. పంచభూతాలతో ఏర్పడినటువంటి సృష్టి, ఈ సృష్టికి కారణము అన్నము, ఈ అన్నముకి కారణము వర్షము. యజ్ఞాద్ భవతి పర్జన్యం, యజ్ఞము వల్ల మేఘాలు ఏర్పడతాయి, వర్షం ఏర్పడుతుంది. యజ్ఞ కర్మ సముద్భవ, యజ్ఞము కర్మ వల్ల ఏర్పడుతుంది. కర్మయోగం ఆ పాయింట్కి తీసుకెళ్తోంది. అది మీరు చదువుకోవాలి తప్ప, నా ఇష్టం వచ్చినటువంటి పని చేస్తాను అంటే కుదరదు సైన్స్లో. శ్రీకృష్ణుడు ఆ లింక్ ఎక్కడ పెట్టాడో చూడండి. మీరు చేసేటటువంటి పని, ఏ పని చేసినా, మనం చేసేది కాదు, ఋషులు చేసేదే కాదు, మనం చేసేది కూడా ఆ లింకులో భాగమే. ఎందుకు ఆ లింకులో భాగం? మనం అందరం కూడా ఆ అఖండమైనటువంటి ప్రపంచంలోని భాగాలే. మనకి నచ్చకపోవచ్చు, ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. వీఆర్ పార్ట్ ఆఫ్ నేచర్. నేచరే మనని పుట్టించింది, నేచరే మనని లేపేస్తుంది. ఎప్పుడు లేపుతుంది? దాని ఇష్టం వచ్చినప్పుడు లేపుతుంది. ఎందుకు లేపింది? దాన్ని తెలిసి ఎందుకు లేపిందో. రోగాల వల్ల మాత్రం మనిషి చావడు, అది గుర్తుంచుకోండి. హి నెవర్ డైస్ బికాస్ ఆఫ్ డిసీజ్. ఆ కర్మ, ఏ కర్మ అవుతే చేయటానికి ఈ భూమి మీద అవతరింపబడ్డామో మనం అందరం కూడా, ఆ కర్మ ఎప్పుడైతే పరిసమాప్తి అవుతుందో అప్పుడు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యూ హ్యావ్ టు గో. మళ్లీ సీక్వెన్స్ మీరు గమనించుకోండి. ప్రతిరోజు మనం ఇచ్చేస్తున్న ఈ సీక్వెన్స్ సైక్లిక్ ప్రాసెస్ లో, శ్రీకృష్ణుడికే సైక్లిక్ ప్రాసెస్ కాదు, అందరికీ సైక్లిక్ ప్రాసెసే. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ. దీనికి ఎక్స్ప్లెనేషన్ ముందు ఇచ్చేసాను నేను, మొదలెట్టే ముందు మీరు పట్టుకోండి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, అప్పుడు మీకు అవగాహన ఈజీగా అవుతుందని. నేను చెప్పేస్తే బాగుండదు. పంచభూతములు మన శరీరాలు కానీ, ప్రకృతి కానీ, ప్రకృతిలో ఈ మైక్ కానీ, ఏదైనా కానివ్వండి, దృష్టికి గోచరించేది ఏదైనా కావనివ్వండి, మన అనుభూతిలోకి వచ్చేది ఏదైనా కానివ్వండి, అదో భూతం. స్పర్శ అనేటటువంటి భూతం దేనివల్ల వస్తుంది? వాయువు వల్ల. దృష్టి రూపం అనేటటువంటి భూతం, అగ్ని వల్ల, శబ్దము ఆకాశం వల్ల, రుచి జలతత్వం వల్ల, గంధము పృథ్వీతత్వం వల్ల. మనకు తెలుసు కదా ఇవన్నీ కూడా దేని వల్ల వస్తున్నాయంటే అన్నం వల్ల వస్తున్నాయి. భోజనం మానేశారనుకోండి, ఎంత శక్తివంతుడైనా ఇంద్రియాలు పనిచేయవు వాడికి, ఈ పంచతత్వాలు పనిచేయవు. 10 రోజులు వాడు భోజనం మానేశాడు అనుకోండి, ఎంత బలవంతుడైనా. చేత అన్నాద్ భవంతి భూతాని, ఈ భూతాలకి స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్నం వల్ల వస్తుంది. మరి అన్నం దేని వల్ల వస్తుంది? పర్జన్యం వల్ల వస్తుంది. ఈ పర్జన్యం దేని వల్ల వస్తుంది? యజ్ఞం వల్ల వస్తుంది. యజ్ఞం దేని వల్ల వస్తుంది? కర్మ వల్ల వస్తుంది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, కర్మ దేని వల్ల వస్తుంది? బ్రహ్మ వల్ల వస్తుంది. బ్రహ్మాక్షర సముద్భవం, బ్రహ్మ దేని వల్ల వస్తుంది? వేదాల వల్ల, అక్షరాల వల్ల, వేద జ్ఞానం వల్ల. బ్రహ్మ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, మీరు చేసేటటువంటి కర్మ. మీరు అనేక కర్మలు చేస్తున్నారు ఇప్పుడు కూడా, కూర్చుని ఉన్నారు చాలా బుద్ధిగా అనుకుంటున్నారు. మీరు చాలా పనులు చేస్తున్నారు, మీ గుండె కొట్టుకుంటుంది, డైజెషన్ అవుతుంది, ఇండైజెషన్ ఉంటే కడుపులో మంట వస్తూ ఉంటుంది, అనేక రకాల కడుపు మంటలు, ఇంకోళ్ళని చూసి కడుపు మండొచ్చు, గ్యాస్ట్రిక్ దాని వల్ల కడుపు మండొచ్చు, అది జరుగుతుందిగా ఇప్పుడు ఈ క్షణంలోనే. కళ్ళు చూస్తున్నాయి, మరి కళ్ళు చూడాలంటే ఏం జరగాలి? 3 రకాల నర్వస్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి, నాడీ గ్రంథాలు, దాన్నే గుణత్రయ విభాగ యోగం అని చెప్పుకొస్తాడు. ఆ 3 రకాల నర్వస్ సిస్టమ్స్ గురించి, సత్వగుణము, రజోగుణము, తమో గుణము, ఈ 3 రకాలైనటువంటి గుణాలు పనిచేస్తూనే ఉన్నాయి. కనురెప్పలు ఆడుతూనే ఉన్నాయి, జుట్టు పెరుగుతూనే ఉంది, మనం గుర్తించకపోవచ్చు. గోళ్ళు పెరుగుతూనే ఉన్నాయి, గడ్డం పెరుగుతూనే ఉంది, అన్ని పనులు జరుగుతాయి. ఎన్ని పనులు చేసేస్తున్నారు మీరు? ఈ పనులన్నీ చేస్తున్నది ఎవడు? మీలో బ్రహ్మ, క్రియేటర్. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, ఇన్ని పనులు చేస్తున్నటువంటి వాడే. మీరు చేస్తున్నాం అనుకునేటటువంటి మిగతా పనులున్నాయే, ఘనమైనటువంటి పనులు, అవన్నీ కూడా ఆ బ్రహ్మే చేస్తున్నాడు. మనం గుర్తించటం లేదు నేను చేశానంటున్నాం. ఇది తేడా కర్మయోగంలో. మళ్లీ భగవద్గీతలో సాంఖ్యయోగంలో చెప్పిందే చెప్పాడు, ఇంకో భాషలో చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను చేయి తిప్పాను. ఇందులో ఎన్ని గందరగోళాలు ఉన్నాయో ఈ చేయి తిరగటంలో. ఓ పుస్తకం జరిగాను నేను ఎక్కడో, ఒక చిరునవ్వు నవ్వటానికి 333 కండరాలు కదులుతాయట కదా, వికటాత్తాహాసం చేశామనుకోండి శ్రీకృష్ణలో దంభాసురుడు వాడు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ 333 మజిల్స్ కంటే ఎక్కువ మజిల్స్ కదులుతాయి. మరి కర్మంతా ఎవడు చేస్తున్నాడు? నువ్వే, బ్రహ్మే, క్రియేటరే. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను నవ్వాను. కాస్త చలిగాలికి బయటికి వెళ్లి తిమ్మిరెక్కిందనుకోండి, స్లైట్ ఫేషియల్ పెరాలసిస్ వస్తుంది. మళ్ళీ చలగాలిపోతే పోతుంది, అది తిమ్మిర్లంటాం దాన్ని. అప్పుడు నవ్వండి చూద్దాం, నవ్వలేము, తిమ్మిరెక్కిపోయి ముళ్ళు గుచ్చుకుంటూనే ఎంత గాభరా పడిపోతాం. మరి అది దేనివల్ల వచ్చింది? అది దేనివల్ల వచ్చిందో దానివల్ల మీరు నవ్వగలుగుతున్నారు. కానీ నవ్వినప్పుడు మాత్రం నేను, తిమ్మిరెక్కితే మాత్రం ఎవరు? ప్రకృతి. డాక్టర్లందరూ ఆ రోగానికి బాధితులే. రోగం తగ్గితే నేను తగ్గించాను, రోగం తగ్గలేదు నీ కర్మ. కానీ తగ్గటం నీ కర్మే కదా. అది కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మ అక్షర సముద్భవం. కానీ సైక్లిక్ ప్రాసెస్ కనుక మీకు అర్థమవుతే మీరు చాలా మ్యాజిక్లు స్వతహాగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మ్యాజిక్లు నేర్పటానికి నేను కూర్చోలేదు. అంటే మీకు ఒక అనుమానం వస్తుందేమో, ఆ మ్యాజిక్లు నాకు తెలుసు, నాకు తెలియవు. కానీ పుస్తకంలో వాడు రాశాడు, భగవద్గీత యొక్క అంతరార్థం రాస్తున్నటువంటి కొంతమంది మహానుభావులు ఏం చెప్తారు అంటే, ఒక గురువు ఏదైనా ఒక పని ఆపాడు అంటే నిజమైనటువంటి గురువు దాన్ని నాశనం చేయడు. ఓ పుస్తకం ఉంది పిల్లలకు అర్థం కాదు, వాళ్ళు మూడేళ్ల తర్వాత దాన్ని చదువుకోవచ్చు అన్నప్పుడు మనం ఏం చేస్తాం, పుస్తకాన్ని లాగేసుకుని పైన ఎక్కడో దాస్తాం. మూడేళ్ల తర్వాత ఏం చేస్తాం, మళ్ళా ఆ పుస్తకాన్ని వాళ్ళకి ఇస్తాం. భగవద్గీతలో ఆ విధమైనటువంటి మోసం ఉందా? శ్రీకృష్ణుడు కనుక మోసం అంటే తప్పులేదు, ఎందుకంటే శ్రీకృష్ణుడు చేసేదంతా మోసాలే కదా. అంతేత ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి మోసం ఏంటి అంటే అక్షర జ్ఞానాన్ని, మంత్ర జ్ఞానాన్ని, అస్త్ర జ్ఞానాన్ని భగవద్గీతలో కీలితం చేశాడు. సత్తా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరు సత్తా ఉన్నవాళ్ళు? నాకు సత్తా ఉంది అన్నవాడు గ్యారంటీగా సత్తా లేదు ఆధ్యాత్మిక జగత్తులో, వాడు ఉందడుగా. అంతేత సత్తా ఉంది అన్నారో పెద్ద ఏరకాటో. అంచేత ప్రకృతికి అనుగుణ్యంగా ఏమి జరిగినా కరెక్టే అనేటటువంటి మానసిక స్థితి కనుక మనం చేసుకోగలిగితే, ప్రాక్టీస్ చేయటమే అంతకంటే ఇంకేం లే, మిల్లిమిల్లిగా కనుక ఆ భావాలను మన మనసులో సాధించగలిగితే, పెట్టుకోగలిగితే అస్త్ర విజ్ఞానం దానంతా అదే వస్తుంది. ఎవరు నేర్పక్కర్లే అస్త్ర విజ్ఞానాన్ని, ఈ టెక్నిక్ నేర్పాలంటే. కానీ టెక్నిక్ నేర్చుకోవడం ఎంత టైం పడుతుంది? మీరు అలా ఉండిపోండి, ఈ క్షణమే మీరు అలా ఉండిపోదలుచుకుంటే ఉండిపోండి, అయిపోయింది అంతే, ఇంకా మీరు చేసేదేం లేదు. ఆయన ఉమ్మిడివరం బాలయోగి, ధ్రువుడు సినిమా నాటకం 3 గంటలకు చూశాడు. ఆ కాలంలో నాటకాలు అంతే కదా, సాయంత్రం 7 గంటలకు 8 గంటలకు ఎప్పుడో మొదలయ్యేవిట, నాకు తెలియదు, నేను అంత లెంగ్ది నాటకం చూడలేదు. ఇప్పుడు పొద్దున్న వరకు జరుగుతూ ఉండేవిట, 3 గంటలకు ఎప్పుడో అయిపోయింది ఆ నాటకం. ఇంకింటికి వెళ్ళాలి, ఆయన వచ్చేటి కింద కూర్చున్నాడు. ఆ మానసిక స్థితి, ఇందుకు ఆ బాధ, ఆ ఆవేదన. నువ్వు మార్చలేవు, భగవంతుడి యొక్క ఇచ్ఛని మనం మార్చలేము. నీకు సుఖాలున్నా దుఃఖాలున్నా అది భగవంతుడి యొక్క ఇచ్చే, అది నువ్వు ఒప్పేసుకుంటే ఇంకా భగవంతుడు ఏం చేయించదలుచుకుంటే చేయిస్తాడు. అలాంటి వాళ్ళు కరువు అయిపోయారు భారతదేశంలో. ఇక్కడ మీకు ఛాన్స్, లేకపోతే మళ్ళా యోగి సెట్ అని ఏదైనా వచ్చిందనుకోండి, లా సెట్ లాగే, ఎం సెట్ లాగా, చెప్పలేను రేపు. ఇప్పుడైతే ఇలా మీరు వచ్చిస్తున్నారు, కానీ రేపు ఇలా రాలేరేమో మీరు. అప్పుడు యోగి సెట్ పరీక్ష మళ్ళా రామ్ సుబ్బయ్య కండక్ట్ చేస్తాడు, ఎక్స్పర్ట్ అందులో. అప్పుడు కండక్ట్ చేశాక మళ్ళా మీకు ర్యాంక్ కార్డ్స్ వస్తాయి. దాని తర్వాత ఏ ఆశ్రమంలో మీకు మళ్ళా ఛాయిస్ అనమాట, మీరు ఆ ఆశ్రమానికి వెళ్తారా, ఈ ఆశ్రమం, ఈ గందరగోళం అంతా ఎందుకు? ఇప్పుడే జాయిన్ అయిపోయి ఇప్పుడే చేసేసుకోవచ్చు కదా యోగి సెట్ లేకుండా. ఆ మానసిక స్థితి అంతకంటే ఇంకేం లే. కానీ ఆ మానసిక స్థితిలో మనం ఎక్కడ గందరగోళం పడతామంటే మన ఆలోచనలను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఆలోచనలు కంట్రోల్ చేసుకోకండి, కర్మను కంట్రోల్ చేయండి. ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి, రకరకాలైనటువంటి ఆలోచనలు, అవి మంచివా చెడ్డవా మీకు అనవసరం. వాటిని యాక్షన్లో పెట్టకండి. ఏ ఆలోచనలను యాక్షన్లో పెట్టకండి. దేన్ని పెట్టాలి? బాధ్యతలను మాత్రమే. కర్మయోగం మనకి ఇచ్చేటటువంటి ఫార్ములా అది. ఇంకా మిగతావి ఏవి మీరు ఆచరణలో పెట్టద్దు. బాధ్యతలు అనేవి ఉంటాయి కదా, వాటిని ఆచరణలో పెట్టుకోండి. మిగతా టైం అంతా ఇలాంటి డిస్కషన్స్ లో ఉపయోగించుకోండి. బాధ్యతలు మాత్రమే మనం నిర్వర్తిస్తే మీకు ఎంత టైం ఉంటుందో మీరు ఒకసారి చూసుకోండి. టైం లేదు, టైం లేదు, టైం లేదు, అందరూ టైం లేదంటారు. న్యూస్ పేపర్ చదవడానికి టైం ఉంటుంది, బస్ స్టాండ్లో నుంచి చదువుకోవటానికి టైం ఉంటుంది, స్నేహితులతో కలిసి టీ తాగటానికి టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది. కానీ అమ్మో టైం లేదు, టైం లేదు, వద్దు, టైం చాలా ఉంది మీకు. ఆ మీకు మిగిలినటువంటి టైంని ఎలా ఉపయోగించుకోమంటున్నాడు చూడండి. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తి యతీహయ అఘాయురింద్రియా రామో మోహం పార్థ సజీవతి. ఎవడు జీవిస్తున్నాడు అనే దానికి ఒక డెఫినేషన్ ఇస్తున్నాడు అర్జున. ఈ విధముగా ప్రవర్తింప చేయబడిన సృష్టి చక్రమును, ఇంతసేపు ఆ చక్రం గురించేగా మనం మాట్లాడుకుంటున్నాం, ఈ లోకమును ఎవడు అనుసరింపడో, నెగటివ్ చెప్తున్నాడు, ఎవడు ఆ విధంగా అయితే జీవించడో వాడు ఇంద్రియలోలుడై పాప జీవనమును జీవిస్తున్నాడు. బాహ్య జగత్తులో వాడు ఎంత మంచివాడైనా ఈ పాయింట్ వాడికి అర్థం కాకపోతే వాడు పాపే. ఈ పాయింట్ అర్థమవుతే వాడు పాపం చేయలేడు. అయితే ఇది పాయింట్ అర్థమైపోయిన మాస్టర్, మే ఏమైనా చేసేయవచ్చా? ఏమైనా చేయటానికి పర్మిషన్ ఇచ్చాడా? అసలు ఏమి చేయకుండా ఉండటానికి పర్మిషన్ ఉంది? అసలు మీరేం చేయలేరు ఇప్పుడు చేస్తున్నవి. మీరు ఆలోచిస్తూనే కూర్చుండిపోతారు. ఒక చిన్న సంఘటన చెప్పి వదిలేస్తాయి వాళ్ళకి. రజనీష్ చెప్తాడు ఈ స్టోరీని. సెంటిపీడ్, సెంటిపీడ్ అంటే కాళ్ళజర్రె, కాళ్ళజర్రె పాపం ఇలా గునుగునుగును నడుచుకుంటూ వెళ్ళిపోతుందిట. చిన్న కుర్రాడు ఉంటాడు కదా ఆకతాయి పిల్లవాడు, వాడు దాంతో మాట్లాడు. ఎలా మాట్లాడాడు నా నక్కన్నది కథ అంతే. దాంతో మాట్లాడేట, నేను నడక నేర్చుకునేటప్పుడు నాకు రెండు కాళ్ళే ఉన్నాయి, చాలా అవస్థపడ్డాను, ఏ కాలు ముందేయాలో ఏ కాలు వేయాలో, నువ్వు ఇన్ని కాళ్ళు ఉన్నాయి కదా, మరి నువ్వు ఏ కాలు వేయటం ఏ కాలు వేయటం ఎలా నేర్చుకున్నావు అని అడిగేట. అది అక్కడే ఆగిపోయింది, అది ఆలోచిస్తుందిట. అదా ఆలోచించొద్దు మీరు, మొదలెట్టేయండి చేయించటం. డోంట్ స్టాప్ యువర్ అక్కర్. ఇలా చేయొచ్చా చేయకూడదా, చాలా మనకు తెలుసు, జ్ఞానం ఉంది, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు. సామాజికంగా, కుటుంబ పరంగా, స్నేహితుల పరంగా బాధ్యతలు ఏవైనా ఉంటే ప్రశ్నే లేదు, నిర్వర్తించండి. బాధ్యతలు లేవు ఆపేయండి అక్కడ. మిగతా టైం అంతా ఈ విధమైనటువంటి చర్చలకి దానికి ఉపయోగించుకుంటూ అలా ఉండిపోండి. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.